నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము మొత్తము 46 వచనాలు ఉన్నాయండి. ఇందులో 3 పారాగ్రాఫులు ఉన్నవి. ఈ 3 పారాగ్రాఫుల్లో నుంచి 1వ వచనము, తర్వాత 14వ వచనము, 31, 32 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. మొదటిగా చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నానండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 14వ వచనం చదువుతున్నాను చూడండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. మరలా 31, 32, 33 చదువుతున్నాను, దయచేసి గమనించండి. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆస్తినుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, పరలోకపు రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మాకు సాధన దేవుడవు. మేము యోగ్యులము కాకపోయినప్పటికీ ప్రభువా, మీరే మమ్మల్ని యోగ్యులుగా చేసి నీ కుమారుని రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా చేసి తండ్రి అయిన దేవుని ఎదుట మమ్మల్ని నిలవబెట్టడానికి అనాది సంకల్పములో మీరు ఏర్పరిచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ బిడలముగా మేమందరము కలిసి నీ పాద సన్నిధికి వచ్చి ఉంటుండగా ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. వాక్యము విత్తబడుచుండగా వినగల చెవులు, గ్రహించే హృదయము ప్రతి ఒక్కరికి దయచేయమని, నిలవబన్ని దాసుని కూడా మిత్రులతో మరుగుపరుచుకున్నామని, ఈ కార్యక్రమం అంతటిని వాక్య పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి చేరివచ్చిన సహోదరి సహోదరులకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఇటు అవకాశము కల్పించిన సహోదరులకును మరియు మరి యొక్క ఎస్ఎఫ్జే వ్యవస్థాపకులైన సిఐమాయస్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మరి ఇట్టి చక్కటి ఎస్ఎఫ్జే ప్లాట్ఫామ్ ను మనకిచ్చి ప్రతి దినము ఆయన సన్నిధిలో ఉదయకాలము గడిపే భాగ్యమును ఏర్పాటు చేసిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి కొంచెము ఓపికతో ఉదయకాలము లేచి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొంటే నిజంగా దేవుడు ఎంతైనా మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీకందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఈనాటి మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మత్తయి సువార్త 25వ అధ్యాయములో 3 భాగాలుగా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడను గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరిగే విషయాలు తలాంతల విషయంలో గాని, అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభు అంత్య తీర్పులో ప్రపంచమంతటికి తీర్పు తీర్చే విషయంలో, ఈ 3 విషయాలను ప్రభు ఇక్కడ ఈ అధ్యాయంలో మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఈనాటి ఈ వాక్య భాగానికి నేను పెట్టుకున్న అంశం ఏంటంటే పరలోక రాజ్యం యొక్క నమూనా లేకపోతే పోలిక. ఇంకా ఒకవేళ మనం దీని గురించి ఆలోచన చేస్తే పరలోక రాజ్యమును చేరువారు ఎవరు పరలోక రాజ్యానికి చేరతారు? ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగాన్ని బట్టి ధ్యానం చేద్దాం. ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి మాట మొదటిగా 25వ అధ్యాయం 1వచనం, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని ప్రభు ఒక పోలికను ఇక్కడ ఇస్తూ ఉన్నారు ప్రియులరా. ఆ 24వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా అనేక విషయాలు ప్రభు మాట్లాడుతూ కిందకు వచ్చినాక ఇంకా విషదముగా ఆ విషయాలను ఎత్తిపట్టి ఈ 10 మంది కన్యకల విషయంలో మరి బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారు వారందరూ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వచ్చారు అని చెబుతూ అక్కడ పెండ్లి కుమారుడు 5వ చినములు అంటున్నాడు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిరి అంటే కొంత ఆలస్యము జరుగుతుంది అని ప్రభు ముందుగానే ఇక్కడ తెలియచేశారండి. ఆ 6వ చినములో చూస్తే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఇక్కడ చూడండి, ఎవరైతే ప్రభువును ఎదుర్కోవటానికి వచ్చారో వారందరికీ ఈ యొక్క పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక వినబడింది అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ప్రభు ఆయన 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు సంఘము యేసుక్రీస్తును ఎలా ఎదుర్కొంటుందో ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఇదే వాక్యాన్ని బలపరుస్తూ పౌలు గారు కూడా ఒక మాటను జ్ఞాపకం చేశారు. చూడండి, తెసలోనికలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెసలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15:16-17 చూడండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అంటూ 16వ చినములు అంటున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుని మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ పౌలు గారు ఇంకా కొంచెం దాన్ని వివరముగా చెబుతూ అక్కడనేమో ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడుతుంది అని అక్కడ ప్రభు చెప్పాడు. ఇక్కడ పౌలు గారు అదే వాక్యాన్ని ఎత్తిపట్టి ఇంకా కొంచెము ముందుకు తీసుకుని వెళ్తూ ఏమంటున్నాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును అంటున్నాడు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ప్రభు 2వసారి భూమి మీదకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకు తెలియచేయబడుతుంది, ఖచ్చితంగా ఆ వార్త మనకు అందించబడుతుంది, ఖచ్చితంగా మనము ఆ స్వరాన్ని వింటాము అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ దేవుని వాక్యము చాలా స్పష్టముగా 17వ వచనములు అంటున్నాడు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, మృతులు మొదట లేస్తారు, ఏది ఆ శబ్దాన్ని విని, 2వది సజీవులు కూడా యేసుక్రీస్తును ఎదుర్కోవటానికి ఆ పెండ్లి కుమారుని యొక్క రాకడ స్వరాన్ని విని వెళ్తారు, ప్రభును ఎదుర్కొంటారు అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇదే మాటను ఇంకా కొంచెం మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి 25వ వచనం, మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినివారు జీవించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఇంకా కింది వచనములకు వస్తే 27 కూడా మనం చదివితే, మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధరణకును బయటికి వచ్చేదరు. ఇక్కడ 2 పునరుద్ధరణల గురించి కూడా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. మొదటి పునరుద్ధానములోనేమో క్రీస్తులందుండి మృతులైన వారు లేస్తారు అని మనకు ప్రకటన గ్రంథములు కూడా రాయబడి ఉంది. ఆ మాట కూడా ఈ సమయంలో నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో మనం చూసినట్లయితే, ప్రియులారా, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో 5వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి, లేదా 4 నుంచి చదువుకుంటుద్దాం, బాగుంటుంది. ఇంకా అంతటా సింహాసనములను చూస్తుని వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొస్సల ఎందు గాని చేతుల ఎందు గాని దాని ముద్ర వేయించుకునని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన ఆత్మలను చూస్తుని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడము మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. అంటే పునరుద్ధానాలు రెండు. ఒకటి, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేచి యేసుక్రీస్తును ఎదుర్కొంటారు. అప్పుడు సజీవులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో ఆయన ఎదుర్కోవటానికి రెప్పపాటున మార్పు చెంది వెళతారు. ఇది తెసలోనిక పత్రికలో పౌలు గారు రాసినటువంటి మాటలు. మనకు అదే విషయాన్ని ప్రభు కూడా పెళ్లి కుమారుడు వస్తున్నాడనే కేక వినబడగానే అక్కడ సిద్ధపడిన వారు ఆయన ఎదుర్కోవటానికి వెళ్లిపోయారు. అంతటా తలుపు వేయబడెను అనే మాట మన మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాటల్లో మనం చూస్తున్నాం, ప్రియులారా. అయితే మొదటి పునరుద్ధానములో క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు, సజీవులు కూడా యేసు క్రీస్తును ఎదుర్కోవటానికి రెప్పపాటులో మార్పు చెంది మధ్యాకాశములోనికి వెళ్తారు. అయితే 2వ పునరుద్ధానానికి 1వ పునరుద్ధానానికి మధ్యలో 1000 సంవత్సరాల కాలము ఉంటుంది అని ప్రకటన గ్రంథంలో క్లియర్ గా మనకు రాయబడి ఉంది, ప్రియులారా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, దేవుని వాక్యములో ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. చూడండి, 10వ వచనం, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు యేసు క్రీస్తును ఎదుర్కోవటానికి వెళ్లిపోతారు. సిద్ధపడని వారు త్రోసివేయబడతారు లేదా విడువబడతారు. మనకు ప్రకటన గ్రంథములో దీని గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. పత్రికల్లో కూడా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ సిద్ధపడిన వారు ఎవరైతే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడి ఉన్నారో వారు యేసు క్రీస్తుతో పాటు పెండ్లి విందుకు వెళ్లిపోతారు. అక్కడ ప్రభు చెప్తున్నటువంటి ఆ మాట మనము చూస్తే అక్కడ చూడండి, అంతటా తలుపు వేయబడెను. ఎప్పుడైతే వారు లోపలికి వెళ్లారో 11వ వచనములు అంటున్నాడు, అంతటా తలుపు వేయబడెను. అంటే ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరూ వెళ్లిపోతారు, ఇక వేరే వారు వెళ్లటానికి వీలు లేదు. సిద్ధపాటు లేని వారు వెళ్లటానికి వీలు లేదు. క్రీస్తు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారు మాత్రమే వెళ్తారు అనే సత్యం ఇక్కడ ప్రభు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు, ప్రియులారా. అందుకోసమే ఆ సిద్ధపాటు లేని వారు తర్వాత వచ్చి మాకు తలుపు తీయమంటే ఆయన అంటాడు, మీరు ఎవరో నేను ఎరగను అని వారిని త్రోసివేస్తాడు. అందుకోసమే ప్రభు ఈ యొక్క భాగమును గురించి చెబుతూ ఆ 13వ వచనములు అంటున్నాడు, మత్తయి సువార్త 25:13 అంటున్నాడు, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఎందుకు? ప్రభు ఎప్పుడొస్తాడో మనకు తెలియదు. ఆయన అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, మొదటి జామున వస్తాడో, ఏ రోజు వస్తాడో, ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఎప్పుడు సిద్ధపడి ఉండాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ప్రజలు మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు కొరకు కొన్ని 100 సంవత్సరాలుగా మెస్సియా వస్తాడు వస్తాడు వస్తాడని ఎదురు చూశారు. కాని ప్రియులారా, ఆయన తీరా యేసుక్రీస్తు ప్రభువారు శరీరముతో భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయనను గుర్తించలేకపోయారు. ఆయన గుర్తించలేకపోయారు. పేతురు ఆ పెంతకోస్తు దినమున అదే అంటున్నాడు. అపొస్తల కార్యం 2:36లో అంటున్నారు, మీరు ఏ క్రీస్తు కొరకైతే ఎదురు చూశారో ఆయన వచ్చాడు, ఆయనను మీరు సిలువ వేసి చంపివేశారు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి. యేసు క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు వారు గుర్తించలేకపోయారు. వారి కన్నులు మూసివేయబడ్డాయి. వారు అంధత్వములు ఉన్నారు, మతములు ఉన్నారు. వారు లోకములో కలిసిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు లోకములో కలిసిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు యేసు క్రీస్తు ప్రభువారు తిరుగుతుంటే వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఆరోహణమైపోయిన తర్వాత, పేతురు ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది కన్నులు తెరవబడి అప్పుడు 3,000 మంది బాప్తిస్తం తీసుకోవటం జరిగింది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడలో కూడా ఇదే సంఘములో జరగబోతుంది, ఇదే ప్రపంచంలో జరగబోతుంది. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ కేకను కొంతమంది మాత్రమే వింటారు. ఎవరంటే సిద్ధపడిన వారు, సిద్ధపడిన వారు ఆయనతో పెండ్లి విందులోనికి వెళ్లిపోతారు. సంఘము ఎత్తబడిన తర్వాత అనే ఒక పుస్తకము ఒక దైవ సేవకుడు రాశారు. అందులో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. నేను రక్షింపబడిన మొదటి దినాల్లో ఆ పుస్తకం చదివినప్పుడు చాలా భయం వేసింది. నిజంగా ప్రియులారా, మనము ఎంతగా సిద్ధపడి ఉండాలో ప్రభువే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు. మెలకువగా ఉండు అంటే ప్రతి దినము మనము సిద్ధపడి ఉండాలి. ప్రభు పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ బుద్ధి కలిగిన కన్య కలవలే మనము సిద్ధపడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి. ఆయన పిలువగానే ప్రభు అంటాడు, ఇదిగో మిద్దె మీద ఉండేవాడు ఇంటిలోనికి రాకూడదు, పొలములో ఉన్నవాడు ఇంటి మీదకి ఇంటి దగ్గరకు రాకూడదు. ఎక్కడ ఉన్నవారు అక్కడ అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఉన్నవారు అక్కడ అలర్ట్గా ఉండి ప్రభు పిలవగానే రెప్పపాటులో ఆయన ఎదుర్కోవటానికి బయలుదేరాలి, ఉన్నపాటుగా బయలుదేరాలి. నిజంగా ప్రియులారా, ఆయన రాకడ విషయంలో ప్రభు ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి. ఇంకా సమయం ముందులే, వచ్చినాక చూసుకుందాములే, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నవిలే అంటానికి వీల్లేదండి. ప్రభు రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఆయన పిలుపునకు అందుకొని ఎదుర్కోవటానికి వెంటనే రెప్పపాటులో మనం మార్పు చెందాలి. ప్రభును ఎదుర్కోవటానికి వెళ్లిపోవాలి. ఆయనతో మరి ఆ పెళ్లి విందులో మనము పాల్గొనాలి అని ప్రభు ఇక్కడ రాస్తూ ఉన్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందామండి, జ్ఞాపకం చేసుకుందాం. ఈ 2వ పారాగ్రాఫ్ లో ఉన్న మాటలు మనం చదువుకుంటే మత్తయి 25:14 చూస్తే, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. పరలోక రాజ్యము తన దాసులకు తన ఆస్తి అంతా అప్పగించినట్లుంటుందట. అంటే దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో, ఏమి చేయాలనుకుంటున్నాడో అదంతా కూడా పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టాడు. ఆయన దయా సంకల్పము ఏ రీతిగా ఏర్పడిందో ఎఫెసి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతుంటే కనపడుతూ ఉంటది. ఆ ఎఫెసి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే మన కొరకు దేవుడు ఏమేమి కార్యాలు చేశాడో అక్కడ అంతా కూడా విషదముగా రాయబడి ఉంది. ప్రియులారా, అయితే ఇక్కడ ప్రభు ఉపమాన రూపకముగా ఒక మాట చెబుతూ అంటున్నాడు. 15వచనములో, అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఆయన మనకు ఒక పని అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు, లేదా ఒక సంఘమును, ఒక సహవాసమును మనకు అప్పగించాడు. ఆయన పొలములో పనిచేయటానికి, ఆయన పొలములో పనిచేయటానికి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మనల్ని ఊరిక కూర్చోండి, నేను మరలా వచ్చేంత వరకు మీరు ఏమి పని చేయొద్దని చెప్పలేదండి. ఆయన మనకు అప్పగించాడు. ఆయన పని ఇచ్చి వెళ్లిపోయాడు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యములో మనము చూసినట్లయితే ప్రియులారా, ఇదే మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనం మనము చదివితే అక్కడ అంటున్నాడు, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. బహుకాలమైన తర్వాత ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన అన్నాడు, మీరు వెళ్లి సర్వలోకమునకు సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయండి అని ఆయన ఒక ఆజ్ఞను మనకిచ్చి వెళ్లిపోయారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నింటినీ మనం భద్రముగా నెరవేరుస్తూ ఆయన కొరకు పనిచేస్తూ ఆయన సన్నిధికి అనేకులను నడిపిస్తూ ఆత్మల రక్షణ విషయంలో మనం ఎంతో భారముతో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆయన 3 ముగ్గురికి తలాంతులు అప్పగించాడు ప్రియులారా. అయితే ఆయన బహుకాలమైన తర్వాత అంటే దాదాపుగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్లిపోయి 2000 సంవత్సరాలు గడిచింది. ఈ 2000 సంవత్సరాల తర్వాత ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే లెక్క చూస్తాడంట, ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడంట. ఏ లెక్క అడుగుతాడు? ఆయన మనకిచ్చిన దానిని బట్టి లెక్క అడుగుతాడు, మనకిచ్చిన సామర్థ్యమును బట్టి, మనకిచ్చిన ఈ లోక జీవితాన్ని బట్టి, మనం బ్రతికిన ఈ 60, 70, 80 సంవత్సరాల జీవిత కాలంలో ప్రభు కొరకు మనం ఏ పని చేశామో, ఎంతమందిని ప్రభు దగ్గరకు నడిపించామో, మనం ఎన్ని తలాంతులు సంపాదించామో, ఈ విషయాల గురించి ప్రభు మనల్ని లెక్క అడుగుతాడు. ప్రతి దినము దేవుడు మనల్ని లెక్కిస్తాడు. ఈ రోజు ఏం చేశావు, నిన్నేం చేశావు, మొన్నేం చేశావు. మన పనిని ప్రభు దగ్గర మనం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియులారా. ప్రతి దినము దేవుడు మనకిస్తున్న ఆయుష్కాలాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఒక దినము పొడిగించినప్పుడు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, కానీ ఆ దినపు లెక్కను ప్రభు దగ్గర మనం అప్పజెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందామండి, జ్ఞాపకం చేసుకుందాం. మనము ఈ వాక్య భాగములో మనము చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము దయచేసి ఒకసారి గమనించండి. 5వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలియును. ఆయన లెక్క చూసే సమయములో మనమందరము కూడా ఆయన దగ్గర నిలువబడాలి. క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనము జరిగించినవన్నీ అవి మంచివైనా చెడ్డవైనా దేవుడు లెక్క చూస్తాడు. మనకు తెలుసు బెల్సాజర్ విషయములో దేవుడు అంటున్నాడు, నీ లెక్క చూసి ముగించబడింది, నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. బెల్సాజర్ విషయంలో దేవుడు బెల్సాజర్ బ్రతికి ఉండగానే చెప్తున్నాడు అక్కడ, నీ లెక్క ముగించబడింది. అవునండి, దేవుడు లెక్క చూసే సమయము ఒకటి రాబోతూ ఉంది. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని, మనకిచ్చిన జ్ఞానాన్ని, మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన ఆరోగ్యాన్ని, మనకిచ్చిన వాక్యమును, మనకిచ్చిన ప్రార్థన జీవితాన్ని, మనకిచ్చిన సమస్తము పైన ఆయన మన అడుగుతాడు. ఆయన మన విషయములో లెక్క చూస్తాడు. అందుకోసమే ఇక్కడ దేవుని వాక్యములో ఆయన బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకును, లెక్క చూస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. అప్పుడు చూడండి దేవుని వాక్యములో 20వ వచనం చదువుతున్నాను, మత్తయి సువార్త 25:20 చదువుతున్నాను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అంటే దేవుడు మనకివ్వబోయే ఆ నిత్యత్వము కొరకు ఇక్కడ ప్రభు చెబుతున్నారండి. యుగయుగాలు ప్రభుతో ఉండే ఆ భాగ్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఎవరికిస్తున్నాడు? నమ్మకస్తులకు ఇస్తున్నాడు. అందుకే అంటున్నాడు, భల నమ్మకమైన మంచి దాసుడా. ఈ ఉపమానములో నమ్మకస్తులు ఇద్దరున్నారు. ఒకడు 5 తలాంతులు తీసుకున్నవాడు, మరి 5 తలాంతులు సంపాదించి ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు, మరి 2 సంపాదించి ప్రభు దగ్గరకి తీసుకొచ్చాడు. చూడండి, ఆ 2 తలాంతుల విషయంలో కూడా 22వ వచనం చదువుతున్నాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవే కాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. చూసారా, ఈ ఇద్దరు కూడా యజమానుని సంతోషములో పాలు పొందటానికి, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల పరిపాలనలో వీరు ఉండటానికి. అందుకే అంటున్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను. చూసారా ప్రియులారా, నియమించదను. క్రీస్తుతో పాటు మనం చదువుకున్న ప్రకటన గ్రంథములో క్రీస్తుతో కూడా వారు 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అనే మాట ప్రకటన గ్రంథములో మనం చూస్తాం ప్రియులారా. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు పరిపాలన ఈ భూమి మీదనే జరుగుతుంది. యేసు క్రీస్తు 2వ రాకడలో ఒక ప్రత్యేకమైన విధానములో భూమి మీద క్రీస్తు న్యాయపీఠము, క్రీస్తు రాజ్య పరిపాలన, ఈ ప్రపంచ దేశాల ఆధిపత్యం అంతా కూడా యేసు క్రీస్తునకు ఇవ్వబడింది. దానియేలు గ్రంథములు కూడా మనం చూస్తాం, చేతి సహాయం లేక తీయబడిన ఆ రాయి ఆ ప్రతిమను నలగొట్టి దాన్ని దూలి చేసి దుమ్ము చేసి ఎగరగొట్టి ఆ చేతి సహాయం లేక తీయబడిన రాయి సర్వ భూతలమంత మహాపర్వతమాయను, ప్రపంచ ఆధిపత్యము క్రీస్తు రాజ్యము కిందికి తీయబడతది. అప్పుడు నమ్మకస్తులైన వారు, యేసు క్రీస్తు నందుండి మృతులైన వారు, తిరిగి లేచిన వారు, అప్పుడు సజీవులుగా ఉన్నవారు అందరూ కూడా క్రీస్తు రాజ్య పరిపాలనలో 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా వారు రాజ్యము చేయుదురు. అందుకే ప్రభు ఈ ఉపమానములో చెబుతున్నాడు, భల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. రాజ్యాన్ని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడలో క్రీస్తు రాజ్యముగా ఈ ప్రపంచమంతా మార్చబడ్డప్పుడు అప్పుడు ప్రియులారా అధికారము ఇవ్వబడుతుంది. జ్ఞాపకం చేసుకుందామండి. ఈ 3వ వాడు వచ్చి ఆయన అంటున్నాడు చూడండి, 24వ వచనం చదువుతున్నాను, మత్తయి 25:24. తరువాత 1 తలాంతు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చువాడవునైనా కఠినుడవన్నీ నెరుగుదును, గనుక నేను భయపడి వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పెను. అందుకు అతని యజమానుడు వాని చూసి సోమరివైన చెడ్డదాసుడా అంటున్నాడు. చూడండి, సోమరివైన చెడ్డదాసుడా అనేటువంటి ఆ భయంకరమైన మాట ఆ యజమానుడు అతని విషయంలో మాట్లాడటం ఇక్కడ మనం చూస్తున్నాం. అదే 30వ వచనంలో కూడా వాని గురించి ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యూ ఉండును. పనికి మాలిన వాడు అంటున్నాడు ఇక్కడ. యజమానునికి నమ్మకముగా ఉన్న 2 ఆ యొక్క పనివారు దాసులు ఉన్నారు. వారు 5కు 5 సంపాదించి ప్రభు యొక్క మెప్పును పొందుకున్నారు, 2కు 2 సంపాదించి యజమానుని సంతోషములు పాలివారయ్యారు. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాల రాజ్య పరిపాలన వారికి అధికారాలు ఇవ్వబడ్డాయి. అయితే ఈ 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? దాచిపెట్టాడు, భూమిలో దాచిపెట్టాడు. ఇది సోమరితనానికి, నిద్రబోతుతనానికి, దేవుని పరిచర్య అంటే ఇష్టము లేని, దేవుని పరిచర్య అంటే ఆ నిర్లక్ష్య పరిచే వారికి సూచనగా ఉన్నది. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనము దాచుకోవటానికి కాదండి, దేవుడు మనకిచ్చిన వాక్యమును దాచుకోవటానికి కాదు, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి మనము సంతోషించి తిని ఉండటానికి కాదు, దేవుని కొరకు మనం ఖర్చు చేయాలి. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాలి. అనేక మంది ఆత్మల రక్షణ కొరకు భారముతో మనం ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆ రీతిగా చేయకుండా ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్కాలం అంతా కూడా నిర్లక్ష్యముగా తింటూ త్రాగుచు మనము జీవిస్తే ఏమాత్రము కూడా ఆయన పరిచర్య విషయములో మనము మరి ఆ శ్రద్ధ లేని వారముగా ఉంటే, ఇక్కడ ప్రభు అంటున్నాడు సోమరివైన చెడ్డ దాసుడా అంటున్నాడు, రెండవదిగా పనికి మాలిన వాడు అంటున్నాడు, మూడవదిగా వెలపటి చీకట్లోనికి త్రోసివేయబడుతూ ఉన్నాడు. అక్కడ ఆ 10 మంది కన్యకల్లో 5 మాత్రమే ప్రభుతో వెళ్ళగలిగారు, ఇక్కడ తలాంతుల విషయంలో 2 మాత్రమే దేవునికి నమ్మకస్తులుగా ఉండి తన యజమానుడు అప్పగించిన దానిని నమ్మకముగా చేసి ఆయన లెక్క చూసినప్పుడు తీసుకొచ్చి ఆయన ఎదుట మెప్పు పొందుకుని ఆ నిత్యత్వములో యుగయుగాలు ప్రభుతో ఉండటానికి వారు అర్హత సంపాదించుకున్నారు. క్రీస్తుతో 1000 సంవత్సరాల ఆ రాజ్య పరిపాలన కూడా వారు పాలివారుగా ఉంటున్నారు. అయితే నమ్మకము లేని వాడు ఇక్కడ పనికి మాలిన వాడుగా, మరి ఇక్కడ మనం ఆ యొక్క సోమరి అయిన చెడ్డ దాసుడిగా నిత్య నరకానికి త్రోసివేయబడుతున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందామండి, జ్ఞాపకం చేసుకుందాం. ఇక మనం చూసినట్లయితే 3వదిగా 31-46 వరకున్న ఈ వాక్య భాగంలో ప్రభు చెప్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 31వ వచనం చదువుతున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల్లోని గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఇది తీర్పుకు గుర్తుగా ఉంది ప్రియులారా, అంత్య తీర్పు. మనము చూస్తే ప్రకటన గ్రంథములో ఈ మాటలు మనం చూస్తాం. చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో ధవల సింహాసన తీర్పుకు గుర్తుగా ఈ మాటలు ప్రభు చెబుతూ ఉన్నారండి. చూడండి 20వ అధ్యాయం 11వ వచనమును చదువుతున్నాను. మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడయ్యున్న ఒకరిని చూస్తేని భూమి ఆకాశముల ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలవచ్చుట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమెదుట నిలవబడి ఉండుట చూస్తేని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇది 2వ పునరుత్థానములో మనుషులందరూ తిరిగి లేస్తారు అని ప్రభు యోహాను స్వార్త 5వ అధ్యాయములో చెబుతూ ఉన్నారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అని ప్రభు ఆ యోహాను స్వార్త 5వ అధ్యాయంలో చెప్పిన మాట ఇక్కడ మనుషులందరూ పునరుద్ధానములో లేస్తారు. ఇక్కడ చూడండి ఇంకొక మాట కూడా ఉంది, 13వ వచనం చదువుతున్నాను. ప్రకటన 20:13లో సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడెను, ఈ అగ్నిగుండము 2వ మరణము, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎల్లా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది అంత్య తీర్పు. ఆదాము మొదలుకొని ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, వారు మంచివారు కాని చెడ్డవారు కాని, మనుషులందరికీ దేవుడు తీర్పు తీర్చే గడియ ఒకటి ఉంది. అందుకే ప్రభు ఆ మత్తయి సువార్త 20వ అధ్యాయములో ఆయన మహిమ సింహాసనములో కూర్చొని తీర్పు తీరుస్తాడు, గొర్రెలను మేకలను వేరు చేస్తాడు, కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెడతాడు. ప్రభు అక్కడ చెప్తున్న ఆ ఉపమానము, ఆ భావమును మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, చూడండి మత్తయి సువార్త 25లో ఒకసారి చదువుకుందాం. 34 వచనం చదువుతున్నాను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. చూడండి, కుడివైపున గొర్రెలను పెట్టాడు, వారితో అంటున్నాడు, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునండి, మీరు అనుభవించండి, మీరు రండి అని ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అయితే దానికి ప్రభు చెప్తున్న మాట 35లో అంటున్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చి తిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరుణ ఇంటిని, నాకు బట్టలు ఇచ్చి తిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని, నా ఎదుకు వచ్చి తిరి అని చెప్పును. చూసారా, వీరందరూ కూడా ఎవరంటే ప్రభు యొక్క ఆజ్ఞలను నెరవేర్చిన వారు, ప్రభు యొక్క చిత్తమంతటి చొప్పున జీవించిన వారు, ప్రభు తమకు ఇవ్వబడిన బాధ్యతను, ఆ తలాంతుల విషయంలో వారు ఎలా నమ్మకముగా ఉన్నారో ఆ రీతిగా వీరు కూడా నమ్మకముగా ప్రభు చెప్పిన మార్గములో నడుస్తూ అనేకులకు ఆకలి తీర్చేవారుగా, అనేకులకు వస్త్రములు ఇచ్చేవారుగా, అనేకులను శిరసాల్లో ఉన్న వారిని చూడవచ్చి విడిపించేవారుగా ఇక్కడ ప్రభు చెబుతూ ఉన్నారు ప్రియులారా. ఆయన ఈ యొక్క వాక్య భాగములో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారో ఇక్కడ మనం గమనించవచ్చండి, ఇక్కడ గమనించవచ్చు. నిజంగా అదే మత్తయి సువార్త 25:41లో చూస్తే, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండే వారిని చూసి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి నీవు అని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరుని ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగిని శరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. చూసారా ప్రియులారా, ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి ఈ కొంచెము కాలములో దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు, వాటన్నిటిని పాటించాలి. ప్రభు చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని మార్కు సువార్త 16:16 నుంచి మనం చదువుతున్నాం ప్రియులారా. మనం వెళ్ళాలి, దేవుని పరిచర్య చేయాలి, మనం బ్రతకటానికి, ఈ లోకములో జీవించటానికి, అన్నవస్త్రముల కొరకు మనం సంపాదించుకోవటం ధర్మమే కాని మరి ఎక్కువగా దేవుని పరిచర్యలో మనం పాలువారం కావాలి. వాక్యము అందక ఆకలితో కటిక చీకటిలో పాపములో జీవిస్తున్న వారికి దేవుని వాక్యం అనే ఆహారమును మనం వారికి అందించాలి. దేవుడు వారికి ఇచ్చిన ఆ రక్షణ వస్త్రములు మనం వారికి కప్పాలి, రక్షణలోనికి వారిని నడిపించాలి. ప్రభు కొరకు అనేక ఆత్మలను అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా ప్రభు దగ్గరికి తీసుకురావాలి. మనం శ్రమ పడాలి, కష్టపడాలి, మోకరించాలి, ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, ఆత్మల భారము కలిగి భూమి మీద మనం బ్రతకాలి. నిర్లక్ష్యముగా ఉంటే ఆ సోమరి అయిన చెడ్డ దాసుడిగా, పనికి మాలిన వాడుగా మనం ఎంచబడతాం. ఆ బుద్ధి లేని కన్యకల వలె మన కళ్ళ ఎదుటనే తలుపు వేయబడి బయటికి త్రోసివేయబడతాం. ఇక్కడ కూడా శపించబడిన వారుగా, శాపగ్రస్తులుగా, ఏమీ చేయకపోతే, భూమి మీద మనం బ్రతికినంత కాలము ప్రభు కొరకు ఏమీ చేయకపోతే, మన మట్టుకు మనమే సంపాదించుకుని తిని తాగి జీవించి ఈ లోక యాత్రను మనం ముగించినట్లయితే అంత్య తీర్పులో ఖచ్చితంగా మనం శిక్ష పొందుతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రియులారా. ఈరోజు ఉదయకాల సమయంలో మనకిచ్చిన అటువంటి సమయము అయిపోయింది కాబట్టి చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, ఆ చివరి వచనం మత్తయి సువార్త 25 చివరి వచనం చదువుతున్నాను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఎవరు? శపించబడిన వారు నిత్య శిక్షలోనికి వెళ్లిపోతారు, నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్తారు. నిజంగా ప్రభు యొక్క ఈ మాటలు మనం అర్థం చేసుకున్నాం. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇవ్వబడిన ఈ మూడు విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఒకటి, సిద్ధపాటు కలిగి మెలకువగా ఉండాలి. రెండవది, ఆయన అప్పగించిన తలాంతుల విషయంలో నమ్మకముగా పనిచేసి మనవంతుగా మనము ఇంకా దాన్ని అభివృద్ధి చేయాలి. మూడవదిగా, ప్రభు కొరకు కష్టపడి అనేకులను ప్రభు రాజ్యంలోనికి తీసుకుని రావాలి. ఆ రీతిగా మనము చేయబడ్డప్పుడే ప్రభు యొక్క మెప్పును పొందుకుంటాం. ఆ నీతి మంతులతో కూడా నిత్య జీవములో ఇగయుగాలు ప్రభుతో మనం పాలివారముగా ఉంటాము. ఈ మూడు విషయాల్లో వేరు చేసినటువంటి ఆ యొక్క విధానమును మనం జ్ఞాపకం చేసుకుని, ఒకటి, బుద్ధి కలిగిన వారి వలె ఉందాము, బుద్ధి లేని వారి వలె ఉండకూడదు. రెండవది, సోమరిగా పనికిమాలిన వాడుగా ఉండకూడదు. మనము శ్రద్ధ కలిగి ప్రభు పని చేసే వారముగా, ఆయన లెక్క చూసినప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా నిలబడి లెక్క చెప్పే వారముగా ఉందాము. మూడవదిగా, కుడివైపున ఉన్న గొర్రెల వలె ఆశీర్వదించబడిన జాబితాలో ఉందాము. ఆ రీతిగా ఉండటానికి తీర్మానం చేసుకుందాము. ఆ రీతిగా ఉండటకు సిద్ధపడదాము. ఇంకా ఒకవేళ మనం నిర్లక్ష్యముగా ఉంటే ప్రభు వచ్చే సమయమైంది కాబట్టి మీరు మెలకువగా ఉండు, ఆ గడియైనను ఆ సమయమైన మీకు తెలియదని ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన కొరకు సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన రాజ్య విస్తరణలో మనం పాలివారం అవుతూ ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. అటువంటి కృప, అటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడి మాటలు వింటున్న మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.